ఓం శాంతి. సమాజంలోని విలువైనటువంటి వ్యక్తులలో స్వామి వివేకానందుడు ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తి. అతడు భారతదేశం యొక్క సంస్కృతి సభ్యతలను విదేశాల వరకు చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. అతని యొక్క మహావ్యక్తిత్వం గురించి, అతని యొక్క చరిత్ర గురించి, జీవన పరిచయం గురించి మనం తెలుసుకుందాము. స్వామి వివేకానంద పేరు వినటంతోటే అందరికీ మనస్సులో ఎంతో గౌరవభావం కలుగుతుంది. స్వామి వివేకానందుడు జనవరి 12, 1863 కలకత్తాలో ఒక సదాచార పరివారంలో జన్మించాడు. బాల్యకాలంలో అతను నరేంద్రుడు అనేటువంటి నామంతో ప్రసిద్ధిగాంచాడు. చిన్నప్పటి నుంచి అతనిలో ఎంతో విలక్షణమైనటువంటి ప్రతిభ అందరికీ కనిపిస్తూ ఉండేది. మెడిటేషన్ అభ్యాసం ఉన్నందున సత్యత, పవిత్రత, ఏకాగ్రత, నిర్భయత మొదలైనటువంటి గుణాలు అతనిలో ఉండేవి. విద్యార్థి జీవితంలో పరీక్ష పాస్ అవ్వటమే అతని ఉద్దేశం కాదు. అయితే అతను జ్ఞానాన్ని చాలా లోతులో, పరమాత్మని యొక్క పరిచయాన్ని, మానవ జీవన రహస్యాన్ని కనుగొనాలి అని అన్వేషిస్తూ ఉండేవాడు. అతని స్మరణ శక్తి మరియు గ్రహణ శక్తి చాలా తీవ్రంగా ఉండేది. టీచర్ పాఠం చెప్పిన వెంటనే నేర్చుకునేటువంటి వాడు. నిరాడంబర జీవితం, శ్రేష్ఠ ఆలోచనలు అతని జీవితమేక ఆదర్శవంతమైనటువంటివి. అతని మూల మంత్రం ఏంటి అనంటే, లేవండి, మేల్కొనండి, లక్ష్య ప్రాప్తి కోసం విశ్రాంతి తీసుకోకండి అనేవారు. నరేంద్రునికి 6 సంవత్సరాల ప్రాయమప్పుడు ఒకసారి వారు పరివారంతోటి జాతరకి వెళ్లాడు. అక్కడి నుండి అతడు కొన్ని బొమ్మలు కొనుక్కునే వస్తున్నాడు. ఇంతలో తిరిగి వస్తున్నప్పుడు వారి తోడు ఉన్నటువంటి ఒక పిల్లవాడు వెనక ఉండిపోయాడు. అటువైపు నుంచి వేగంగా ఒక గుర్రబండి వస్తూ ఉంది. నరేంద్రుడు ఇంతలో వెనుతిరిగి చూసినప్పుడు ఆ పిల్లవాడు భయంతో దారి మధ్యలో నిలబడి ఉన్నాడు. ఎవరి దృష్టి అతని వైపు వెళ్లలేదు. కొంత ఆలస్యం కలిగింది అంటే ఇంకా పిల్లవాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. కాని ఇంతలోనే నరేంద్రుడు మెరుపు వేగంతో వెళ్లి ఆ పిల్లవాడిని గుర్రం కింద పడకుండా లాగేశాడు. అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు. అతని భుజం తట్టి అందరూ ప్రశంసించారు. ఇంటికి వచ్చి నరేంద్రుడు ఈ విషయాన్ని తన తల్లితో తెలియచేసినప్పుడు ఆమె కనుల నుండి కన్నీళ్లు వచ్చాయి. ఆమె అతనికి ఆశీర్వాదం ఇచ్చింది. నువ్వు చాలా మహానుభావుడవుతావు అన్నది. ఒకసారి నరేంద్రుడు మరియు అతని యొక్క మిత్రులు వ్యాయామశాలలో ఒక బరువైన ఊయల్ని ఎత్తి సెట్ చేస్తూ ఉన్నారు. దారిలో వెళ్తూ ఉండేటువంటి వారు ఈ యువకుల యొక్క సాహస కార్యాన్ని చూస్తూ ఉన్నారు. వారిలో ఒక ఇంగ్లీష్ నావికుడు కూడా ఉన్నాడు. అతనెంతో సంతోషంతో ఈ కార్యంలో సహయోగం ఇవ్వటానికి వస్తూ ఉన్నాడు. అయితే ఇంతలో అకస్మాత్తుగా ఊయల యొక్క ఒక స్తంభం అతని మీద పడింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అయితే అతను చనిపోయాడేమో అని అనిపించింది. ఇంకందరూ భయపడి పారిపోయారు. అయితే నరేంద్రుడు మాత్రం ధైర్యము, ఎంతో సహృదయతోటి ఆ నావికుని యొక్క గాయానికి తన పంచె యొక్క అంచుల్ని చించి కట్టుకట్టాడు. అతని ముఖం మీద నీళ్లు చల్లి విసరసాగాడు. కొద్ది సమయం తర్వాత ఆ బ్రిటిష్ నావికునికి తెలివి వచ్చింది. తర్వాత నరేంద్రుడు అతనికి చికిత్స చేయించాడు. తన మిత్రులతో కలిసి అతనికి ఆర్థిక సహాయం కూడా చేశాడు. ఒక మహాన్ గ్రీక్ తత్వవేత్త తెలియచేసినట్లుగా, ఒకవేళ జీవితంలో కష్టాలు లేకుంటే చరిత్ర శుభ్రం కాదు, ఆంతరిక శక్తులేక వికాసము జరగదు. అంటే జీవితంలో కష్టాలొచ్చుట వలనే మహానత యొక్క ద్వారం తెరుచుకుంటుంది అని దీని యొక్క ఉద్దేశం. అలాగే నరేంద్రుడి జీవితంలో కూడా ఇలాంటి సమయం వచ్చింది. అకస్మాత్తుగా తన తండ్రి చనిపోయాడు. దారిద్ర్య స్థితి కలిగింది. పరివార పోషణ యొక్క బాధ్యత నరేంద్రుడి మీద పడింది. అనేక సార్లు అతను ఆకలితో పస్తులుండాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అతని సత్యాన్ని వెతికేటువంటి జిజ్ఞాస ఏమీ తక్కువ కాలేదు. దీనికోసం అతను అన్ని ధర్మస్థుల వద్దకి, బోధకుల వద్దకి వెళ్లాడు. వారి ప్రవచనాల్ని విన్నాడు. అయినా సంతుష్టత కలగలేదు. ఇంతలో 1881 సంవత్సరంలో శ్రీ రామకృష్ణ పరమహంసతో జరిగిన మిలనం అతని సమస్త జిజ్ఞాసలను శాంతింపచేసింది. ఆ గురుదేవుని సన్నిధిలో అతని అద్భుత ఆధ్యాత్మిక ప్రగతి జరిగింది. అతనిలో విద్య, కళ్యాణమేక కోరిక తీవ్రతరమైంది. అతడు నరేంద్రుడి నుండి విశ్వవిఖ్యాత వివేకానందుడైనాడు. కాలాంతరంలో తన గురువు యొక్క బోధనలను సమస్త విశ్వంలో ప్రచారం చేయుట కొరకు రామకృష్ణ మిషన్ని స్థాపించాడు. అతనికి గురువు పైన ఎంతో అపారమైనటువంటి శ్రద్ధ, భక్తి భావన ఉండేది. అతడు అనేవాడు, ఒకవేళ నా మనస్స, వాచ, కర్మల నుండి నా ద్వారా ఎవరికైనా ఏదైనా ప్రాప్తి కలిగింది, లేదా నా నోటి నుండి వచ్చిన ఒక మాటతోటి ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క కళ్యాణం జరిగినా, ఇందులో నా ప్రమేయమేమీ లేదు, పూర్తిగా ఇది మా గురువుగారిది, ఇలా తెలియజేసేవాడు శ్రీరామకృష్ణ పరమహంస. తన ప్రియ శిష్యుని స్వాభావిక ప్రతిభకు ఆకర్షితుడై ఇలా అనేవాడు, నరేంద్రునిలో అసాధారణ ఆధ్యాత్మికత, నిర్భయత, సంయమము మరియు బలిదానమెక్క భావన ఉంది. ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోనైనా అది స్థిరంగా కదలకుండా తన ధ్యేయం వైపుకి ముందుకు వెళ్తూ ఉంది. ఒకసారి శ్రీరామకృష్ణుడు నరేంద్రుణ్ణి పరీక్షించాడు. నరేంద్రుడితో అన్నాడు, నా దగ్గర దేవి ద్వారా పొందినటువంటి సిద్ధులున్నాయి, అవి నాకు ఉపయోగపడుట లేదు, కనుక కాళీమాత అనుమతితోటి నేను నీకు ఆ సిద్ధుల్నివ్వాలనుకుంటున్నాను అని. నువ్వు వాటిని స్వీకరించి అవసరం కలిగినప్పుడు వాటిని ఉపయోగించు. ఇంతలో నరేంద్రుడు అడిగాడు, ఆ సిద్ధులు ఈశ్వర సాక్షాత్కారం చేయట్లో ఉపయోగపడతాయా అని. గురుదేవుడు లేదు అని చెప్పాడు. అయితే వెంటనే నరేంద్రుడు అన్నాడు, నాకు ఆ శక్తులు అవసరం లేదు. ఇలాంటి దృఢ నిశ్చయంతోటి రామకృష్ణ పరమహంస చాలా ప్రసన్నుడైనాడు. ఇలాంటి శ్రేష్ఠ భావన అతనికి భారతదేశం పైన కూడా ఉంది. అతను అనేవాడు, ఈ ప్రపంచంలో పుణ్యభూమిగా చెప్పబడే దేశముంది. అక్కడ మనుష్యాత్మల్లో దయా, క్షమా భావము, పవిత్రత, శాంతి మొదలైన సద్గుణాలు వికసించి ఉండేవి. అక్కడ అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మికత మరియు అంతర్దృష్టి వికసితమై ఉండేది. అది ఏ దేశము, ఏ పుణ్యభూమి అంటే అది నా ప్రియమైన మాతృభూమి భారతదేశముంది. ఇంత భారతదేశం పట్ల చాలా గౌరవ భావన ఉండేది. వివేకానందుడు తన ప్రథమ విదేశీ యాత్రకు ముందు అతను గురుపత్ని అయిన శారదాదేవి నుండి ఆశీర్వాదం తీసుకున్నట్టుకు వెళ్లాడు. ఆమె అకస్మాత్తుగానే స్వామీజీ యొక్క పరీక్ష తీసుకున్నది. అతనికి తినిపించటానికి కొన్ని యాపిల్ పండ్లు ఉంచినది. మరి ఇంతలో ఆమె చాకు తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. స్వామీజీ చాకు పట్టుకున్నప్పుడు ఆమె ఆనందంతో అన్నది, నాకు ఎంతో దృఢ నిశ్చయముంది, నువ్వు ఈ విశ్వానికి చాలా మేలు చేస్తావయ్యా అని. నీ యొక్క ఈ యాత్ర అత్యంత సఫలమవుతుంది, నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీ తోడే ఉంటుంది అనంది. వాస్తవంగా చూస్తే శారదాదేవి వివేకానందుడు చాకు పట్టుకునే పద్ధతినే, ఆ పద్ధతి నుండే ఆమె గుర్తించింది. వివేకానందుడు చాకు యొక్క బ్లేడ్ తనవైపు ఉంచుకుని హ్యాండిల్ ఉన్న పక్కను అతను పట్టుకుని ఉన్నాడు. అతని చేతికి ఎలాంటి హాని కలగకుండా పట్టుకున్నాడు. దీనితో ఆమె అతనిలో ఉన్న విశేషతని గుర్తించింది. 1893 సంవత్సరం, ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేము. ఈ యువ సన్యాసి భారతీయ సభ్యత మరియు సంస్కృతి యొక్క జెండాని పూర్తిగా విశ్వంలో ఎగరవేశారు. 11 సెప్టెంబర్ 1893 సంవత్సరంన అమెరికా చికాగో మహానగరంలో ప్రపంచ ధర్మ సమ్మేళనం చాలా వైభవంగా ప్రారంభమైంది. ఆ ధర్మ సమ్మేళనంలో పాల్గొనటానికి దేశ విదేశాల నుండి అనేక ధర్మనేతలు, ప్రచారకర్తలు, విద్వాంసులు, పండితులు వచ్చారు. తమ తమ సందేశమిచ్చుటకు వచ్చారు. వారి వారి యొక్క పదవి, ప్రతిష్ట, ప్రసిద్ధి అనుసారంగా వారికి సమయం ఇచ్చారు. స్వామీజీ చాలా సాధారణమైనటువంటి వస్త్రాలు, సాధారణమైనటువంటి వ్యవహారాన్ని చూసి ఆ సమ్మేళనాన్ని నిర్వహించేవారు అతన్ని సాధారణమైన వాడిగా తప్పుగా అంచనా వేసి చాలా తక్కువ సమయాన్నిచ్చారు. అయితే ఆ రోజు ఆ వక్తలలో స్వామీజీ చాలా ప్రసిద్ధి పొందాడు. ఎంతోమంది శ్రోతలతో నిండి ఉన్నటువంటి సభలో స్వామీజీ యొక్క గంభీర స్వరం నుండి ఇలాంటి శబ్దాలొచ్చాయి. అమెరికా నివాసులైన సోదరీ సోదరులారా అని సంబోధించాడు. దీనితో పూర్తి సభ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఆ రోజు వరకు శ్రోతలందరూ కేవలం లేడీస్ అండ్ జెంటిల్మెన్ లేదా ఫ్రెండ్స్ అనేటువంటి సంబోధననే వింటూ వచ్చారు. అయితే ప్రేమ మరియు ఆప్యాయతను అనుభవం చేయించే ఈ రెండు మాటలు వారి మనస్సు మరియు మస్తిష్కం మీద చెరగని ముద్ర వేసుకున్నాయి. అమెరికాలోని పలుచోట్ల నుండి అతనికి ఉపన్యాసం కొరకు ఆహ్వానాలు లభించాయి. అతనికెంతో అద్భుతమైన స్వాగతం లభించింది. అయితే అక్కడ వైభవము, విలాసం మధ్యలో ఉంటూ కూడా తన మాతృభూమి యొక్క దుర్దశను గుర్తు చేసుకుని స్వామీజీ ఎంతో వేదనని అనుభవం చేశాడు. మంచం మీద సుఖశయ్య కూడా అతనికి ముళ్ళ శయ్యగా అనిపించేది. అనేకసార్లు అతను మంచం వదిలి నేల మీద పడుకునేవాడు. ఎంతో అశ్రుపూరిత నేత్రాలతో చాలా లోతైన ఆలోచనల్లో వెళ్లేవాడు. నా దేశం దారిద్ర్యంలో మగ్గుతుంది. నేనీ గౌరవాన్ని, మర్యాదని ఎలా స్వీకరించాలి? భారతీయుల్లో చైతన్యాన్ని ఎవరు జాగృతం చేస్తారు? ఓ అమ్మా, నాకు త్రోవ చూపించు, నాకు మార్గాన్ని చూపించు, నా మాతృభూమికి నేనెలా సేవ చేయాలి అని చాలా ఆవేదన చెందేవాడు. ఒకసారి స్వామీజీకి ఎవరో తెలియచేశారు, సన్యాసులు కేవలం తమ దేశంపైనే ప్రీతి ఉంచుకోకూడదు, పూర్తి విశ్వంపైపు స్నేహపూరిత దృష్టి వెళ్ళాలి అని. కాని వివేకానందుడు అనుకున్నాడు, తన దేశాన్ని ఎవరైతే ప్రేమించలేరో వారు విశ్వాన్నెలా ప్రేమించగలుగుతారు? కనుక సన్యాసులకి మొదట తమ మాతృభూమితో చాలా గాఢమైన, తెగిపోనటువంటి ప్రీతి ఉండాలి. మొదట స్వదేశీ ప్రేమ, తర్వాతనే విశ్వప్రేమ అనేవారు. విదేశీ యాత్ర తర్వాత అతనికి దేశ ప్రేమ, భారతదేశం పట్ల ప్రేమ 1000లు పెరిగింది. విదేశాన్నుండి స్వామీజీ స్వదేశం తిరిగి వస్తున్నప్పుడు అతన్ని ఒక బ్రిటిష్ మిత్రుడు ఈ విధంగా ప్రశ్నించాడు. 4 సంవత్సరాలు పశ్చిమ సుఖ సాధనాలు, వైభవ విలాసాలు చూసిన తర్వాత మీకు మీ మాతృభూమి ఎలా అనిపిస్తుంది అని. అయితే స్వామీజీ చాలా సుందరమైన సమాధానమిచ్చాడు, విదేశాలు వెళ్ళటకు ముందు నా మాతృభూమిని కోరుకున్నాను, అయితే ఇప్పుడు కూడా భారతదేశం యొక్క కణకణం నా కోసం చాలా పవిత్రమైంది, భారతదేశం నా కోసం పుణ్యభూమి ఉంది, అది నా తీర్థస్థానము అని అన్నారు. స్త్రీ శక్తిపై స్వామీజీకి మనస్సులో చాలా అపారమైన గౌరవం ఉండేది. స్త్రీలకి నమస్కరించేటువంటి వారు, పూజనీయులు, సత్కారం అందుకునేటువంటి యోగ్యులు అనేవారు. ఎంతవరకు నారీల యొక్క స్థితి బాగుపో అంతవరకు ఈ జగత్ యొక్క కళ్యాణం కూడా సంభవం కాదు అనేవారు. పక్షి ఎప్పుడూ కూడా ఒక రెక్కతోటి ఎగరలేదు, రెండు రెక్కలు ఉన్నప్పుడే ఎగరగలుగుతాయి అనేవారు. అలాగే శిక్షణ గురించి స్వామీజీ యొక్క ఆలోచనలు చాలా విప్లవాత్మకంగా ఉండేవి. మనకి ఇలాంటి శిక్షణ యొక్క అవసరం ఉంది, దాని నుండి చరిత్ర నిర్మాణం జరగాలి, మానసిక శక్తి పెరగాలి, బుద్ధి వికసించాలి అనేవారు. ఇది అతని యొక్క అభిప్రాయం. యువకుల్ని కూడా ఆహ్వానిస్తూ చెప్పేటువంటి వారు, హే యువకులారా, మీ జన్మ శ్రేష్ట కార్యం కోసం జరిగిందని విశ్వసించండి, ఎవరికీ భయపడకండి, లేచి నిలబడండి, కార్యం చేయండి. ప్రపంచంలో ఏదైనా పాపం ఉంది అంటే అది మన బలహీనత, దుర్బలతయే. ఆ దుర్బలతయే మృత్యు అవుతుంది, కనుక ఆ దుర్బలతను, ఆ బలహీనతను త్యాగం చేయండి అనేవారు. ఈశ్వరునిపై విశ్వాసం ఉంచుకునేటువంటి వారు, ఈశ్వర ప్రాప్తికి మొదటి అడుగుని ఒప్పుకునేటువంటి వారు, అతను చాలా నిస్సంకోచంగా తెలియచేసేవాడు. కేవలం ఈశ్వరుని గుణాలు వర్ణన చేయటతోటి ఏమీ జరగదు. ఎంతవరకైతే ఆ గుణాలని, సత్యాన్ని జీవితంలో ఆచరించరో అప్పటి వరకు ఏమీ లాభం లేదు. కనుక ఆ గుణాలు, సత్యాన్ని జీవితంలో ఆచరించే ప్రయత్నం చేయాలి అనేవారు. స్వామీజీ తన పశ్చిమ దేశ శిష్యులకు తమ చేతులతోటే భోజనం తయారు చేసుకుని తినుట, తమ యొక్క చిన్న చిన్న పనులని చేసుకోవటం ఎలా అనేది నేర్పించేవారు. అతను అనేవారు, మీరు భారతదేశాన్ని కోరుకుంటున్నారు అంటే భారతదేశం ఎలా ఉందో అలాగే మీరు స్వీకరించాల్సి వస్తుంది. దీని గురించి స్వామీజీలో చాలా దృఢత ఉండేది. అతను అనేక మంది విదేశీ శిష్యులు స్వదేశీ జీవితాన్ని ఆనందంతో స్వీకరించారు. తన ఆరోగ్యము, భోజనం మరియు విశ్రాంతిని కూడా లెక్క చేయకుండా స్వామీజీ తన యొక్క శిష్యులతో కలిసి ప్లేగు, కలరా, వరదలు, కరువు కాటకాలు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో నిస్వార్థ భావంతో సేవ చేశారు. జూలై 4, 1902 తన యొక్క 39 సంవత్సరాల వయసులో స్వదేశాన్ని ప్రేమించే విశ్వబంధువైన ఈ మహాపురుషుని నిర్యాణం జరిగింది. స్వామీజీ జీవన చరిత్ర చదివిన తర్వాత భారతదేశం యొక్క గౌరవం, భారతదేశం యొక్క గౌరవం గురించి ఇంకెవరికి ఇంత గర్వం కలిగి ఉండదు, భారతదేశం యొక్క దుఃఖం నుండి ఎవరికి ఇంత బాధ కలిగి ఉండదు, ఇతరులెవరూ కూడా భారతదేశాన్ని ఇంత తమదిగా అనుకోలేదు, ఎంతగా వివేకానందుడు నాది అనుకున్నాడో, ఎలా తల్లికి తన బిడ్డ యొక్క సుఖము దుఃఖము, భూత వర్తమానము పిల్లవాడి కంటే తల్లికి ఎక్కువగా తెలిసి ఉంటుందో, అలాగే స్వామీజీ కూడా తన భారతదేశాన్ని గుర్తించాడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, భారతదేశాన్ని తెలుసుకోవాలి అంటే వివేకానందుని చరిత్ర చదవండి అని. ఓం శాంతి.